At Emory University, we believe in those with the ambition to achieve, the passion to learn, and the optimism to see the possibilities ahead. Founded on a belief that the wise heart seeks knowledge, an Emory education combines experiential learning in Atlanta and beyond with unrivaled collaboration and discovery, all to prepare you for a world that needs your leadership. Learn more at emory.edu.
My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జీ వినల్ గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం జూన్ 15, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సాధారణంగా మనము ఏదన్నా ఒక హోటల్కి వెళ్ళామనుకోండి, ముఖ్యంగా మామూలు హోటల్స్కి ఫైవ్ స్టార్ హోటల్స్కి చాలా తేడా ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మన కర్మగాలి మనం ఫైవ్ స్టార్ హోటల్కి కనుక వెళ్ళామంటే, కర్మగాలిని ఎందుకంటున్నానంటే ముందు వెళ్ళంగానే అసలు మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే అసలు ఎవరిని పట్టించుకోనట్టు ఒక మంచి యాటిట్యూడ్తో వెళ్ళి అక్కడ కూర్చుని, ఎవరన్నా వస్తారా ఎవరన్నా రండ్రా అని వేణుమాధవ్ అన్నట్టుగా మనం కూడా అక్కడ కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాం. అలా అని చెప్పి ఆకలిస్తున్నదని గట్టిగా చెప్పలేము. డిగ్నిటీ డిగ్నిటీ కదా అక్కడ మరి. అందుకని ఇంత చేసి పోనీ ఒక 10 నిమిషాల తర్వాత ఎప్పుడో ఒకడు వస్తాడు, వచ్చి ఏం కావాలి అని అడుగుతాడు. ముందు మామూలుగానే అదేది సత్యలీలవతిలో కమల్ హాసన్ లాగా బేరర్ బేరర్ గివ్ మీ మెనీ కార్డ్ అని అన్నాం అనుకోండి, అర్జెంటుగా దాంతోపాటే తను వస్తున్నప్పుడే తీసుకొస్తాడు కాబట్టి అది తీసుకొచ్చి మన టేబుల్ మీద పెడతాడు. అందులో ఏది ఏమిటి అని అర్థం చేసుకోవడానికి మనకి చాలా టైం పడుతుంది. అదేంటి కంట్రీ లెమన్ స్క్వీజ్డ్ ఇన్ ఫ్రెష్ హ్యాండ్స్ అది ఇది అది ఇది అని చెప్పి మొత్తానికి వాడు ఇచ్చేది ఏంటయ్య అంటే నిమ్మరసం మిక్స్డ్ విత్ కార్బొనేటెడ్ వాటర్ అది ఇది అని ఏదేదో రాస్తాడు. ఎక్స్ప్లెనేషన్ ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, తీరా చూస్తే తెచ్చేది ఏంటంటే నిమ్మరసం. ఇలాగా చాలా వాటికి అసలు ఆ ఎక్స్ప్లెనేషన్కి వాడు తీసుకొచ్చేదానికి మనకి ఏం అర్థం కాదు. హ్యాండ్ పిక్డ్ పొటాటోస్ స్లైస్డ్ ఇంటూ చాప్డ్ ఇంటూ రిఫైన్డ్ అది ఇది అని చెప్పి బాయిల్డ్ అది ఇది అని మొత్తం ఇంత చేసి తీసుకొచ్చేది ఏంటంటే బంగాళాదుంప వేపుడు ఆర్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంతే. సో ఇట్లా మనకి తెలియని ఎక్స్ప్లెనేషన్ తోటి ఒక పిచ్చి మొహాలు వేసుకుని మనం కూర్చుని ఉంటే అర్జెంటుగా అవి తీసుకొచ్చి దాంట్లో మళ్ళీ ఏంటి అన్ని మనమే కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో విడిగా ఏమో చిల్లీ సాసు అది ఇది అన్నీ తీసుకొచ్చి ఇస్తాడు, లేదంటే టీ కాఫీలు అయితే మరీ దారుణం, త్రివిక్రమ్ డైలాగ్ లాగే ఉంటుంది, అన్నీ నువ్వు వేసి తీసుకురా అంతేగాని నాకు విడివిడిగా ఇచ్చి నన్ను కలుపుకోమనద్దు అన్నట్టు. సో ఇలాగా హోటల్స్కి రెస్టారెంట్స్కి వెళితే అక్కడ ఖచ్చితంగా వెయిటర్ వచ్చి ఏదో ఆర్డర్ తీసుకుంటాడు, మనకు కావాల్సిన పట్టుకొస్తాడు. కానీ బ్రెజిల్లో ఒక ఐల్టన్ మాన్యుయల్ సిల్వా అనే ఒక వెయిటర్ మాత్రం అస్సలు అలాంటివి ఏం చేయడు. మంచి డ్రెస్తో పాటు టై షూ అన్నీ వేసుకుని రోడ్ల మీదే తినుబండారాలు కూల్ డ్రింక్స్ అన్నీ అమ్ముతూ ఉంటాడు. ఆ పెద్ద గొప్పేముంది, ఇదివరకు ఇప్పుడు మనం ఎక్కడ చూడట్లేదా ఏంటి, రోడ్ల మీద చాలామంది తినుబండారాలు అమ్ముతున్నారు కదా అంటారా. అమ్మడానికి అంత క్లాస్గా తయారాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఏదో మామూలుగా రోడ్ సైడ్ బండి అవి పెట్టుకుని దోసానో అదో ఏదో ఒకటి, చాలా రకాల ఫుడ్ వెండర్స్ ఉంటారు, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్. అసలు అదొక పెద్ద రెవల్యూషన్, స్ట్రీట్ ఫుడ్ రెవల్యూషన్ అని చెప్పి అసలు అందరూ ప్రతి వాళ్ళు కొద్దిగా మారుతి వ్యాన్ ఒక రేంజ్లో కొద్ది కొని దాన్ని ఏదైనా పెయింట్ వేసుకున్నారంటే నూడిల్సో దోస బండియో ఏదో ఒకటి పెట్టేసుకుని విపరీతంగా సంపాదించేస్తున్నారు. సో అలాంటప్పుడు దానికి డ్రెస్తో సంబంధం ఏంటి అంటే కాదు, వెయిట్ మామూలుగా ఒక వెయిటర్ ఎంత పర్ఫెక్ట్ గ్రూమ్డ్గా ఉంటాడో అలాగే డ్రెస్సు టై అన్నీ వేసుకుని ఏదో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళలాగా రెడీ అయ్యి ఇవన్నీ సప్లై చేస్తూ ఉంటాడు. పోనీ ఎందుకు అలాగా అంటే దానికి ఒక రీజన్ కూడా ఉంది. ఈ సిల్వా అనే అతను తెల్లవారుజామున 5 నిద్రలేస్తాడు, తర్వాత తెల్ల చొక్కా నల్ల ప్యాంట్ వేసుకుని టై షూ వేసుకుని మార్నింగ్ 7 నుంచి వీధుల్లోకి వెళ్తాడు. దానికన్నా ముందే స్నాక్స్, కూల్ డ్రింక్స్, సోడా, వాటర్ బాటిల్ లాంటివన్నీ ఒక ట్రేలో సర్దుకొని తనతో పాటు అవి కూడా తీసుకెళ్తాడు. తన ఇంటికి దగ్గరలో కొంచెమో గొప్ప కాస్త రద్దీగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ లేకపోతే చౌరస్తాలు ఏమైనా చూసుకుని అక్కడ కార్లు, టూ వీలర్స్ వాళ్ళు ఎవరన్నా కాస్త ఆపారు, సిగ్నల్ పడింది అనుకున్నప్పుడు వెళ్ళి ఇవన్నీ అమ్ముతూ ఉంటాడు. రెండేళ్లుగా ఇప్పటికీ బ్రెజిల్ వీధుల్లో ఇలా క్లాస్ లుక్ తోటి తినుబండారాలు అమ్ముతూ ఉన్నాడు. ఈ ట్రాఫిక్ వెయిటర్ తెగ పాపులర్ అయిపోయాడు అక్కడ స్థానికంగా బ్రెజిల్లో. ఇదివరకు తను ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు, కానీ 2015లో తన జాబ్ పోయింది. దాంతో కొత్త ఉద్యోగం వెతుక్కోవడం కోసం చాలా రోజులు చెప్పులు అరిగేలా తిరిగిన అసలు ఏ మాత్రం ప్రయోజనం లేకపోయింది. ఎక్కడ చూడండి నో వేకెన్సీ బోర్డ్స్ తప్ప ఇంకేం కనపడలేదు. ఇంకసలు కొత్త ఉద్యోగం కోసం తిరిగే ఓపిక నశించింది. తన భార్య, ముగ్గురు పిల్లల్ని పోషించడానికి వీధుల్లో ఇలాగా స్ట్రీట్ ఫుడ్ అమ్మడానికి సెల్వా నిర్ణయించుకున్నాడు. అయితే యునిక్గా ఉంటేనే ఏదైనా సరే ఒక మంచి బిజినెస్ పైకెళ్తుంది, లేదు అసలు ముందు ఒక పేరు అంటూ వస్తుంది. ఈ విషయాన్ని తను బాగా అందిపుచ్చుకున్నాడు. అందుకే అందరిలాగా మామూలుగా ఏదో క్యాజువల్ డ్రెస్ తోటో, పాత బట్టలతోటో వీధుల్లో అలా అమ్ముకుంటూ తిరిగే కన్నా కూడా ఎవరు తన దగ్గర అట్లా అయితే కనుక కొనే ఆసక్తి చూపించరు, ఎనీ అదర్ స్ట్రీట్ వెండర్లాగే చూస్తారు తప్ప స్పెషల్గా చూడరు అని అనుకున్నట్ట. కొందరైతే మరి దారుణంగా అప్పటికే నో జాబు నో జాబు అని ప్రతి చోట ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా ఉండేసరికి కొంచెం బాగా అలసిపోయాడు కదా. కొంతమంది అయితే ఇతను చూసి ఈ అవతారం చూసి భయపడిపోయి కారు అద్దాలు కూడా దించేవాళ్ళు కూడా కాదంట. ఏమోలే అడుక్కునేవాడో తెలియదు, లేకపోతే అమ్మడానికి వచ్చాడో తెలియదు. సాధారణంగా చూడండి, మీరు గమనించండి సైకాలజీ ఎలా ఉంటుందంటే అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు మామూలుగా అప్పటి వరకు అటువైపు చూస్తూనే ఉంటాం. సడన్గా వాళ్ళు రాగానే ఫోన్ వైపు చూడటమో లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడమో ఏదో ఇలా కొంచెం వీ ప్రిటెండ్ దట్ వీ డింట్ సీ దెమ్ కదా. సో అలాగ చేయడము చాలా మటుకు అసలు వచ్చిన అంటే వస్తున్నాడు అనగానే బాబాయ్ ఎందుకులే అని చెప్పి ఇంకోవైపు టాపిక్ డైవర్ట్ చేయడము, అసలు అమ్ముతున్నాడా లేకపోతే ఏదన్నా అడగడానికి వస్తున్నాడా అని తెలుసుకునే ఇది కూడా లేకుండా మొహం తిప్పేసుకోవడం చేసేసరికి అబ్బా అసలు ఇలా కాదు. మనల్ని చూస్తేనే అరే ఈ అబ్బాయి ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ది అమ్ముతున్నాడని వాళ్ళకే అనిపించి బాబు నీ దగ్గర ఏమున్నాయి అని అడిగే స్టేజ్కి తీసుకురావాలి అని చెప్పి ఇలా వెల్ గ్రూమ్డ్గా ఒక మంచి వెయిటర్ లాగా డ్రెస్ వేసుకుని అమ్మడం మొదలుపెట్టాడు. అయితే తన రూట్ మార్చి ఏదో పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో వెయిటర్స్ లాగా క్లాస్ లుక్తో వెళ్ళేసరికి అసలు ఆ గెటప్ చూసి వచ్చిన వాళ్ళతో చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ ఈ నా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పేసరికి కొంచెం ఇంప్రెస్ అవ్వడం మొదలుపెట్టారు. దీంతో అతని దగ్గరికి వచ్చే గిరాకీ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు అక్కడ ఏరియాలో సెల్వో ఒక సెలబ్రిటీ అయిపోయాడు. మాట్లాడే తీరుకి కస్టమర్లే కాకుండా తనతో పాటు మిగతా ఈ అమ్ముకునే వాళ్ళు కూడా అతనంటే మంచి ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. సాధారణంగా ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక యూనిక్గా ఎవరైనా వచ్చారు అని అంటే వాళ్ళ మీద బుర్ర జల్లడానికి ప్రయత్నిస్తారు. అప్పటి వరకు అక్కడ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, స్ట్రీట్ వెండర్స్ కానీ ఎవరైనా సరే, ఆ చుట్టుపక్కల వాళ్ళు సడన్గా వచ్చి ఏంటి నీ డామినేషన్ అన్న టైప్లో మాట్లాడతారు కదా. అలా ఏమీ లేదు, జస్ట్ బికాజ్ ఎందుకంటే తను చాలా స్వీట్గా మాట్లాడుతూ వాళ్ళతో కూడా మంచి టర్మ్స్ మెయింటైన్ చేస్తూ ఉండడం వల్ల నాట్ జస్ట్ కస్టమర్స్ కానీ కాంపిటీటర్స్కి కూడా తను ఒక మంచి ఏమంటారు క్యూట్ పై అయిపోయాడు అన్నమాట. ప్రస్తుతం తనకి కుటుంబ పోషణకి మించి సంపాదన ఉన్నది. సో ఇప్పుడు వాళ్ళ ఆవిడ్ని, నువ్వు చక్కగా చదువుకో, నీకు చదువు అంటే ఇష్టం కదా అని చెప్పి తన భార్యని కాలేజీలో చేర్పించాడు. తను మాత్రం హ్యాపీగా ఇలాగే సంపాదిస్తూ ఇంకా అంటే ఇంకా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి నెక్స్ట్ అనే ఉద్దేశంలో కూడా ఉన్నట్ట. జాబ్ పోతే పోయింది కానీ ఇలాంటివి ఏదైనా ఒక మంచి ఆఫర్ వచ్చిందనుకోండి ఎవరు మాత్రం దాన్ని కాదనుకుంటారు. సో ఎప్పుడైనా సరే నా జాబ్ పోయిందనో లేకపోతే నా బిజినెస్ డల్ అయిందనో లేకపోతే ఇంకోటి నేను సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యానో ఏదన్నా అనుకునే మాట అయితే ఒక్కసారి ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ని కనుక మీరు గుర్తు చేసుకుంటే ఓకే ఇది మన మంచికే అని ఖచ్చితంగా అనిపించక మానదు, రైట్? సో ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్. అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అచ్యుతానంద జో జో ముకుంద రావి పరమానంద రామ గోవింద జో అచ్యుతానంద జో జో ముకుంద రావి పర
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram nadu matram marchipokandi Techie Talk.
1 minute music bite from band Indo Soul by Kartik Iyer.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సాధారణంగా ఎవరైనా సరే ఏదైనా స్పోర్ట్స్ అనగానే మంచి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ రెజ్లింగ్లు అవి ఇవి ఉన్నాయనుకోండి, ఇదేదో బాగుంటుంది, ఇది కూడా మనం చూడొచ్చు అని అనుకునే లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, సుల్తాన్ సినిమా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, స్పోర్ట్స్ అనే కాదు సల్మాన్ ఖాన్ ఫేవరెట్లు ఎవరైనా సరే సుల్తాన్ సినిమా ఖచ్చితంగా చూస్తారు. సో అక్కడ ఆ కుస్తీ పోటీలు అవి ఇతర దంగలు కూడాను కుస్తీ గురించే, ఇలాగ కుస్తీ అనగానే మనకు కొన్ని సినిమాలు అలా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అయితే అసలు ఇద్దరు మనుషులు ఎవరన్నా కుస్తీ చేస్తున్నారు అని అంటే వాళ్ళు మంచి బలశాలులు అయి ఉండే ఒక బాడీ బిల్డింగ్ ఉండి మంచి అసలు చూస్తేనే మనకి జడుపు వచ్చేటట్టుగా ఉంటారు, రైట్. అలా కాకుండా మరీ బక్కపలచగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంతటి మంచి టాలెంటెడ్ వాళ్ళైనా ఫస్ట్ చూడటానికి మటుకు ఏమోలే పాపం ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోతాడేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ దానికి కండబలం ప్లస్ ధైర్యం రెండూ ఉండాలి. అయితే ఇద్దరు మనుషులైతే చక్కగా ఓకే ఏదైనా ఇట్లాంటివి పాల్గొంటే మనము చూస్తాం, కానీ ఆక్టోపస్ మనిషి రెజ్లింగ్ చేసుకుంటే ఆక్టోపసా అసలు ఏం మాట్లాడుతున్నారు అంటారా? ఎస్, 1963లో అమెరికాలో ఉన్న వాషింగ్టన్ సమీపంలో ఒక పుగెట్ అని ఒక కెనాల్ ఉంది. ఆ కాలువ ఒడ్డుకి జనం అసలు తండోపదండాలుగా వచ్చేసారు. టైం అయిపోతుంది, చాలామంది వేలాదిగా మొత్తం ప్రేక్షకులందరూ వచ్చేసి అక్కడ కూర్చుని టెన్షన్గా ఎదురు చూస్తున్నారు, ఏం జరుగుతుంది అని. ఎందుకో తెలుసా? ఇంకొద్దిసేపట్లో కొందరు రెజ్లర్స్ ఆక్టోపస్తో కుస్తీ పట్టబోతున్నారు. అసలు ధైర్యంగా వాళ్ళతో అసలు ఆక్టోపస్తో పోరాటం ఏమిటో, అసలు దానికి అంత ధైర్యం కావాల్సిన విషయం ఏమిటో, ఎవరైతే ఆక్టోపస్ని ఒడ్డుకి తీసుకొస్తారో వాళ్లే అసలైన విజేత. అసలు ఈ ఆక్టోపస్ తోటి కుస్తీ పట్టడం ఏంటి అంటే 1940లో అమెరికాలో ప్రారంభమైన ఈ స్పోర్ట్ తర్వాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఆక్టోపస్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పేరుతోటి వరల్డ్ వైడ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు అని అంటే మరి అది ఎంత పాపులర్ అయిందో మీకే అర్థమవుతుంది. అసలు దీన్ని ఎట్లా ఆడతారు, ఏంటి దీని రూల్స్ రెగ్యులేషన్స్ అంటే, ఒక 30-50 అడుగుల లోతు ఉండే ఒక వాటర్ బాడీ, బీట రివర్ ఒక కెనాల్ ఏదైనా సరే, ఆ వాటర్ బాడీలోకి రకరకాల బరువులు ఉండే కొన్ని ఆక్టోపస్లను వదులుతారు. ఓ 3 రెజ్లర్స్ ఉన్న టీం నీళ్ళల్లోకి దిగి వాటిని బంధించి తీసుకుని రావాలి. ఎవరైతే ముందుగా ఎక్కువ బరువు ఉన్న ఆక్టోపస్ని ఒడ్డుకి తీసుకొస్తారో వాళ్లే ఆ ఛాంపియన్షిప్ గెలిచినట్టు. అయితే ఇందులో కూడా అంటే ఈ ఆక్టోపస్ రెజ్లింగ్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒక పద్ధతిలో ఏదైనా ఒక టూల్ ఆర్ ఒక వెపన్ని ఉపయోగించి ఆక్టోపస్ని బంధిస్తే, ఇంకో విధానంలో ఏంటంటే ఎటువంటి ఆయుధము లేకుండా వీళ్ళు ఫైట్ చేసి దాన్ని ఒడ్డుకి తీసుకురావాలి. ఆయుధం లేకుండా కనుక పోరాడితే వాళ్ళకి డబుల్ పాయింట్స్ వస్తాయి. బేసిక్గా ఏంటంటే ఆక్టోపస్ అనేది క్రూయల్ యానిమల్ ఏం కాదు. వీటికి ఉండే ఆ టెంటకిల్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని ఊపిరి ఆడకుండా చేస్తే సులభంగానే ఈజీగానే గెలిచేయచ్చు. అయితే వాటి మీద దాడి చేసినప్పుడు వాటి టెంటకిల్స్తో అది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఆడుతున్నారో రెజ్లరు వాళ్ళ మీదకి ఎదురు దాడికి దిగుతాయి. వాటికి దొరకకుండా తప్పించుకుంటూ అప్పుడు దాన్ని బంధించాల్సిన అదే మెయిన్ ఆ ఆటలో క్రూషియల్ పాయింట్. అయితే కొన్ని ఎమర్జెన్సీ టైమ్స్లో ఏమవుతుందంటే వాటి టెంటకిల్స్ని మనము అంటే వెపన్ ఉంటే కనుక సులభంగా నరికేయచ్చు కూడా. బంధించి ఒడ్డుకి తెచ్చిన ఆక్టోపస్ని తూకం వేసి ఆ ఆక్టోపస్ ఎంత బరువు ఉంది అనే దాన్ని బట్టి చూసి అప్పుడు ఎవరు విన్నర్ అనేది ప్రకటిస్తారు. పాపం కానీ ఏం లాభం, ఆ తర్వాత దాన్ని వండుకొని తినేస్తారు లేకపోతే దగ్గరలో ఉన్న ఆక్వేరియంలో వదిలిపెట్టేస్తారు. 1963లో అమెరికాలో జరిగిన వరల్డ్ ఆక్టోపస్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 25 కిలోల ఆక్టోపస్ని బంధించి ఒడ్డుకు కూడా తీసుకొచ్చారు. ఈ పోటీల్లో ఉంచిన అతి పెద్ద ఆక్టోపస్ బరువు 30 కేజెస్. 1957లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్గా ఈ వరల్డ్ వైడ్ ఆక్టోపస్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్ని నిర్వహించారు. అప్పుడు ఈ పోటీలని చూడటానికి ఆఫ్టర్ ఆల్ 200 మంది వచ్చారు. బట్ ఎంత ఫాస్ట్గా ఈ స్పోర్ట్ ప్రజల్లోకి వెళ్ళిపోయిందంటే అసలు తర్వాత వేలాదిగా వచ్చారు. బట్ అంతే వేగంగా తర్వాత మళ్ళీ కనుమరుగా అయిపోయింది. ఎందుకంటే 1976లోనే అమెరికాలో అమెరికన్ గవర్నమెంట్ ఈ ఆక్టోపస్ ఇట్లా ఫైట్ చేయడము, వాటిని హింసిస్తున్నారు అన్న కారణంతో ఈ స్పోర్ట్ మీద ప్రొహిబిషన్ పెట్టింది. దానివల్ల మళ్ళీ అవి ప్రశాంతంగా మనగలుగుతున్నాయి. కానీ లేకపోతే ఈ పాటికి ప్రతి ఏడాది వరల్డ్ వైడ్గా మొత్తం మీద చూసుకుంటే అన్ని దేశాల్లోనూ ఒకవేళ వీళ్ళు ఇదే ఛాంపియన్షిప్ కనుక పెడితే ఇంకా ఎన్నిటిని వండేసుకునేవాళ్ళో ఎన్నిటిని చంపేసేవాళ్ళో మీరే ఆలోచించండి. బేసిక్గా మనకి భూమి మీద బ్రతికే హక్కు మన ఒక్కడికే ఉన్నది అనే టైప్లో మనం ఒక ఏమంటారు హింసాత్మక ప్రవృత్తి ఒకటి బాగా డెవలప్ చేసుకున్నామేమో అని నాకు పెద్ద డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే సముద్రంలో బాటిల్స్ దగ్గర నుంచి అన్నీ పడేస్తూ ఉంటాము, కవర్లు ప్లాస్టిక్ కవర్లు అవి ఇవి, తర్వాత ఏమో ఇదిగో ఇలాంటి స్పోర్ట్స్ తోటి వికృతానందం పొందుతూ ఉంటాం. ఇక చెట్లు, ఇక చిన్న చిన్నవి ఏవైనా సరే, అసలు వేరే ఇంకా ఏ జంతు జీవ రాసులు ఏవి ఉండకూడదని మనం ఏమైనా కంకణం కట్టుకున్నామేమో. ఇంకా మరీ మాట్లాడితే రేపొద్దున ఇలాగే చికెన్లు మటన్లు అన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ ఎక్స్టెంట్ అయిపోతే ఇక ఆ తర్వాత మనల్ని మనమే పీక్కు తింటామేమో అని నాకు ఎప్పుడో పెద్ద భయం. ఈలోపే ప్రపంచం అంతం అయిపోవాలి అసలు ఇవేవి జరగకుండా. అది ఏమంటారు, ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్. అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పలికేసి చిన్నారులైన మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం.
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచానే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ చాలా ఎక్కువైపోయింది కదా, అందులోనూ స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఆ యాప్ ఈ యాప్ ఇక ఆపే ప్రసక్తే లేదు. యాప్ల మీద యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం, ఆపకుండా ఆన్లైన్ షాపింగ్ చేసేయడం కదా. ఫ్లిప్కార్ట్లు అమెజాన్లు ఈవేలు అవి ఇవి అసలు ఒకటేంటి, పైగా పోటీలు పెట్టుకున్నట్టు అమెజాన్ షాపింగ్ ఫెస్టివల్ అని వారం రోజుల పాటు అన్నీ 50%, 80%, 90% అసలు మునుపెన్నడూ లేని ప్రైజులు అన్నట్టు. ఇదివరకు ఏంటంటే ఎప్పుడో ఒకసారి మామూలుగా ఈ మాల్స్లోనో లేకపోతే ఏదో ఒక పండగలో పబ్బాలో వస్తే ఏదైనా చందన బ్రదర్స్ అక్కడో ఇక్కడో ఏదైనా కాస్త ఆఫర్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆఫర్లు లేని రోజులే లేవు. మాన్సూన్ అంటే ఆఫర్ అంటారు, వినాయక చవితి అంటే ఆఫర్ అంటారు, శ్రావణ మాసం అంటే ఆఫర్ అంటారు, ఉగాది అంట దీనికి దానికి అసలు సంబంధమే లేదు. ఆఫర్ కోసమే ప్రత్యేకంగా ఒక రోజును మరీ క్రియేట్ చేసి వారాలు 10 రోజులు అలా ఆఫర్లు ఇచ్చేస్తూ ఉన్నారు. ఒకడు పెట్టాడంటే ఇరుక్కి బుట్టే పొరుక్కి బుట్టే అర్ధరాత్రి వేళ అందరికీ బుట్టే అని ఒకళ్ళు కనుక పెట్టారంటే ఆఫరు, మిగతా అన్ని షాపింగ్ వాళ్ళు అసలు మింత్రా అవి ఇవి ఆన్లైన్లో విపరీతంగా ఆఫర్లు పెట్టేస్తూనే ఉంటారు. మరి ఇన్ని ఆఫర్లలో ఎప్పుడైనా సరే మనం టీవీలో బట్టలో ఫోన్లో ఇంకోటో ఏదైనా ఇలాంటివి చూసాం, ఒక దేశాన్ని కొనాల్సి వస్తే ఏంటి దేశాన్ని ఆఫర్లో కొంటారా, బాగుందమ్మా ఎవరు పెడుతున్నారు అంటారా? ఎస్, ఈబేలో ఏం చేశారంటే, అసలు ఈబే సాధారణంగా ఏంటంటే కొంచెం తేడాగా అనిపిస్తుంది నాకు. మిగతా ఈ అమెజాన్లు ఫ్లిప్కార్ట్లు ఇవన్నీ కొద్ది గొప్ప జెన్యున్గా ఉంటాయి, కానీ ఈబేలో ఏది ఫస్ట్ హ్యాండ్ ఏది సెకండ్ హ్యాండ్ అంటే యూజ్డ్ అనేది మనకు అసలు తెలియని కూడా తెలియదు. వాడు అక్కడ ఇవ్వడం ఇస్తాడు కానీ అంత ఏమంటారు దాన్ని, మనకి నమ్మకమైన బయ్యర్స్ ఉంటారు, నమ్మకమైన క్లయింట్స్ ఉంటారు అనేది మనం చెప్పలేం. ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళంత రిలయబుల్ కాదేమో అని భయం. అయితే ఈబే ఆన్లైన్ షాపింగ్ పోర్టల్లో పిల్లలు ఆడుకునే ఆట వస్తువుల దగ్గర నుంచి హోమ్ అప్లయన్సెస్ వరకు, మేకుల దగ్గర నుంచి మొబైల్ ఫోన్ల వరకు అన్నీ ఉంటాయి కదా. అయితే ఒక వ్యక్తి ఈ మధ్య ఏకంగా తన ఐలాండ్ని ఈబేలో అమ్మకానికి పెట్టాడు, దానికి బిడ్డింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ఎవరు ఎక్కువ ధర ఇస్తే వాళ్ళకి ఆ ఐలాండ్ ఇచ్చేస్తాను అని చెప్పాడు. బెలిజ్ అనే ఒక దేశానికి చెందినటువంటి ఆ వ్యక్తి. ఆ దేశంలో కోస్టల్ లైన్లో తీర ప్రాంతంలో ఉన్న ఒక 4 ఎకరాల వర్జీనియా కాయే అనే ఒక ఐలాండ్ని ఈబేలో అమ్మకానికి పెట్టాడు. ఆ ఐలాండ్లో ఏంటంటే ఈ వుడెన్ కార్వింగ్స్తో చేసిన కళాఖండాలు ఎన్నో ఉన్నాయట. అలాగే ఒక 4 బెడ్రూమ్ ఇల్లు, చుట్టూ పచ్చని చెట్లు, మంచి గ్రీనరీతోటి అసలు అద్దిరిపోతుందంట ఇల్లు. ఐలాండ్ చుట్టూ డాల్ఫిన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయట. అందులో సోలార్ ఎలక్ట్రిసిటీతో నడిచేటటువంటి మొత్తం ఇంటి కనెక్షను, జనరేటరు ఇవన్నీ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైజ్ బిడ్డింగ్కి 3.4 crores. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఈ ఐలాండ్ని అమ్ముతాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసేసాడు. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరు అంత పెద్ద గొప్ప అమౌంట్ ఏమీ అవ్వట్లేదు, మనకేం రావట్లేదు, దీని తర్వాత 3.4 crores తర్వాత ఎవరు అసలు బిడ్డింగ్ ఏం చెయ్యట్లేదు అనుకుంటే, ఏక మొత్తంలో 6.4 crores ఇచ్చిన వాళ్ళకి ఐలాండ్ని గంపగుత్తగా విత్ ఇల్లు, జనరేటరు, సోలారు, అక్కడ ఉన్న కళాఖండాలు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కలిపి ఇచ్చేస్తారట. ఇది ఎవరైనా సరే అసలు మామూలుగా ఆన్లైన్లో కొనేటప్పుడు ఎన్నెన్నో ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి, అది వేరే విషయం. బట్ ఇఫ్ ఎట్ ఆల్ కొనాలి అని అంటే, సాధారణంగా మనం చెప్పులు లాంటివి కొనాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటాం, ఎందుకంటే ఆ సైజ్ అదేనో కాదో ఎందుకు వచ్చింది అని. బట్టలు అనుకోండి, ఫ్రీ సైజ్ ఎక్సెల్లో డబుల్ ఎక్సెల్లో ఏదో మరీ అంత దారుణమైన తేడాలు ఉండవు. సో వాటికే ఒకటికి 10 సార్లు ఆలోచించి మళ్ళీ ఈ కలర్ అక్కడ చూసినట్టు లేదు, అందులో చూపించినప్పుడు కొంచెం మంచి బ్రైట్గా ఉంది, ఇక్కడికి ఒకసారికి డల్ అయిపోయింది, ఇన్ని రకాలు అనుకుంటామే. 6.4 crores పెట్టి ఒక ఐలాండ్ కొంటున్నప్పుడు అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ మ్యాప్స్లో అది ఎక్కడుందో వెతుక్కోవాలి. ఈవెన్ ఇఫ్ ఒకవేళ కాదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లోనే జరిగినా, ఈ పేపర్లు అవన్నీ మరి ఎలా అసలు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నారు? ఇలాంటివి ఎవరైనా అసలు ఆన్లైన్లో అమ్ముతారా? నిజంగా కొనేవాళ్ళకైనా కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు అమ్మేవాడేముంది, ఏదైనా పెట్టి అమ్మేస్తాడు. సడన్గా ఏమో ఆ మధ్య ఒకసారి అదేంటది బీబీకా మక్బారా అని చెప్పి ఔరంగాబాద్లో తాజ్మహల్ డూప్లికేట్ ఒకటి కట్టారు, దాన్ని నమ్ముతున్నానని చెప్పి పెట్టాడు ఒకతను. ఇలాగా ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. కొంతమంది అయితే మరీ దారుణంగా, ఇప్పుడు ఎందుకు కొంతమంది వరకు ఎందుకు, ఎట్లాగో దీని గురించి మాట్లాడుకున్నాంగా ఇదే చెప్పుకుందాం. ఇప్పుడు సపోజ్ అది అడ్వాన్స్గా మీరు 50 లక్షలు ఎంత వెయ్యాలి అని అన్నారు అనుకోండి, 50 లక్షలు వేస్తాడు బ్యాంక్ అకౌంట్లో, మరి డాక్యుమెంట్ పరిస్థితి ఏంటి, రెసిప్ట్ ఏమైనా ఇస్తాడా? ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని ఏమీ చేయలేం అక్కడెక్కడో దేశంలో ఉన్నవాడిని. అది ఫ్రాడ్ అయితే ఇంత హ్యూజ్ అమౌంటా, బాబాయ్ తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పడుస్తుంది. పైగా అన్నట్టు మీరు అభిమన్యుడు చూసారా? తప్పకుండా చూడండి, చాలా బాగుంది. అంటే ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి తర్వాత అసలు నేను మీకు రివ్యూ కూడా చెప్పలేదు కదూ, ఏంటో యూరప్ ట్రిప్లో పడి అన్నీ ముందు అవి చెప్పాక వేరేవి చెప్దామని ఆగాను, దానివల్ల ఇలా అయిపోయింది. సరే, ప్రసంగం వచ్చిన విరామం తీసుకుందాం, ఆ తర్వాత అభిమన్యుడు రివ్యూ కూడా నేను లాస్ట్లో చెప్తాను. దానికన్నా ముందు ఇంకో విషయం చెప్తాను.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్. వినందరా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింతలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్నీ కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య పాకాని గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సాధారణంగా మనిషిని పోలిన మనుషులు ఎంతమంది ఉంటారు? 7 ఉంటారంటారు ప్రపంచంలో. అందులో మనము అట్లీస్ట్ ఒక్కళ్ళిద్దరినన్నా చూస్తే అబ్బో కరెక్టే మనలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది. సరే కాదు ఏదో హలో బ్రదర్ టైప్లో ట్విన్సే పుట్టారనుకోండి, మన ఇంట్లోనే ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, ఇంకో 5 వెతుక్కుంటే సరిపోతుంది. అయితే మనకు అస్సలు తెలియకుండా, అంటే కవలలు పుట్టడం సరే అది ఒక ఇది, అలా కాకుండా ఒకే పోలికలతో పుడితే అసలు, అంటే అంతమంది ఉంటారో లేదో తెలియదు కానీ 7 ఒక వ్యక్తి చేసిన నేరానికి అలాగే ఉన్న ఇంకో వ్యక్తి గనక బలైతే ఎలా ఉంటుంది? యాయ్ అభిమన్యుడు రివ్యూ చెప్తానని చెప్పి ఏదో సినిమా స్టోరీ చెప్తున్నావులే అంటారా? అస్సలు కాదు. చెయ్యని తప్పుకి 17 జైలు శిక్ష అనుభవించాడు ఒక అతను. ఈ మధ్య పొరపాటు తెలుసుకుని పోలీసులు తూచ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నువ్వు కాదే వెళ్ళిపో అని చెప్పేసి వదిలేశారు. మిస్సోరీకి చెందినటువంటి రిచర్డ్ ఆంథోనీ జోన్స్ని పోలీసులు 1999 దోపిడీ కేసులో అరెస్ట్ చేశారు. కోర్టులో కూడా అతనే దోపిడీ చేశాడు అని చెప్పి సాక్షులు చెప్పారు. దాంతో కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. అయితే 17 తర్వాత జోన్స్ నేరస్తుడు కాదు, పొరపాటు జరిగింది అని తెలిసి అతన్ని విడుదల చేశారు. అంటే మరి 17 వాల్యుబుల్ లైఫ్ని కోల్పోయాడంటే ఎంత దారుణమైన విషయం చూడండి. సరే అసలు ఏం జరిగిందంటే, కన్సస్కి చెందినటువంటి రికీ అమోస్ అనే ఒక వ్యక్తి ఒక మహిళని వెపన్స్తో బెదిరించి దారి దోపిడీకి ట్రై చేశాడు. ఆ టైంలో అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇదిగో ఫలానా వాడు అని చెప్తే, పోలీసులు వాళ్ళకి కొంతమంది అనుమానితులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొంచెం డీటెయిల్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఫోటోలన్నీ చూపించారు. అయితే అందులో రికీ అమోస్ ఫోటోని కూడా చూసి అతనే అని చెప్పి తేల్చేసి ఇతనే అని చెప్పి చెప్పారు. దీంతో అతని కోసం వెతుకుతూ ఉంటే ఈ జోన్స్ పట్టుబడ్డాడు. నేను నేరం చేయలేదు మొర్రో అని చెప్పి ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. పైగా సాక్షులు కూడాను రికీకి జోన్స్కి మధ్య పోలికలు ఒకేలా ఉండడంతో నేరం చేసింది ఖచ్చితంగా జేమ్స్ అని సాక్షి అని చెప్పారు. దీంతో అతనికి కోర్టు జైలు శిక్ష వేసింది. అయితే ఈ 17 కాలంలో కూడాను నేను నేరం చెయ్యలేదు అని చాలాసార్లు అభ్యర్థన పెట్టుకున్నా కూడా కోర్టు వాటిని రిజెక్ట్ చేసింది. అయితే ఈ మధ్య ఇంకోసారి జోన్స్ మళ్ళీ అభ్యర్థన పెట్టుకున్నాడు. అరే అసలు ఇన్నిసార్లు ఎందుకు ఒక వ్యక్తి ఇంతలాగా చెప్తున్నాడు, అంటే ఏదో ఉండే ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ ఒకసారి విచారణ జరిపిన పోలీసులు జోన్స్ లాగే రికీ అని ఇంకో వ్యక్తి ఉన్నాడు అని అప్పుడు తెలుసుకున్నారు. అతను ఇప్పటికే కాన్సస్ జైల్లో ఉన్నాడు అని తెలిసింది. దీంతో ఏ నేరము చెయ్యని జోన్స్ని పోలీసులు 17 ఏళ్ల తర్వాత విడుదల చేశారు. అట్లీస్ట్ 17 ఏళ్ల జీవితం వృధా అయినా కూడా ఎట్టకేలకి తన కుటుంబాన్ని కలుసుకునేందుకు సంతోషించాడు జోన్స్. కానీ అసలు ముందు అంత వాల్యుబుల్ 17 ఏళ్ల లైఫ్ కోల్పోయినందుకు మరి వాళ్ళు కూడా ఏదైనా కొంచెం కాంపెన్సేట్ చేయాలి కదా. ఏమీ చేయకుండా జస్ట్ అలా తూచని చెప్పి వదిలేస్తే ఏంటో, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మన దగ్గర అంటూ ఉంటే ఆ ఏమోలే అనుకున్నాను. నిజంగా గుడ్డిగా తన పని తాను చేసుకుపోతుంది, అది ఏ దేశమైనా అని ఇప్పుడే తెలిసింది కదా. ఐ సీరియస్లీ పిటీ హిమ్. సరే ఓకే, నో ప్రాబ్లం. మనకి ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు కాబట్టి ప్రస్తుతానికి మరో చిన్న విరామం తీసుకుని ఆ తర్వాత అభిమన్యుడు మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్. అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం. భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
కలలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, కథలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, ఓనిస్తమా.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా. అవు మళ్ళ 15 ఏండ్ల అయింది దేశం ఇడ్సబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్తు 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాదమర్వకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా,
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి వస్తున్న భారతీయ స్వరం.
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక. ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో అమెరికా నుండి భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి అభిమన్యుడు. ఈ పాటకే చాలామంది చూసేసి ఉంటారు, బికాస్ ఆల్మోస్ట్ 1 వీక్ అయింది రిలీజ్ అయ్యి. అయితే 1 వీక్ ఏంటి, 10 డేస్ అయింది. అయితే నేను యూరోప్ నుంచి వచ్చిన తర్వాత చూసిన ఫస్ట్ మూవీ ఇదే. కాకపోతే మనం అప్పుడు ఆ టూర్ విశేషాలు చెప్పుకోవడంలో పడింది, నేను చెప్పడం మర్చిపోయాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ అనిపించింది ఏంటో తెలుసా, అసలు మన దగ్గర ఉండే బ్యాంక్ బ్యాలెన్సే చాలా తక్కువ. హార్డ్లీ నెలాఖరు వస్తే 3.88 రూపాయలు ఉంటే అబ్బో ఎక్కువ. అయితే అలాంటిది సడన్గా అప్పుడు ఒకసారి చూసుకుని, ఎందుకంటే మంత్ స్టార్టింగే కదా, చూసుకుని ఎందుకైనా మంచిది, ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే బెస్ట్ అని భయం వేసింది. అంటే సినిమా ఎంతలా మనకి కనెక్ట్ అయ్యింది అనే విషయాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు మనము ఒక బ్లాంక్ మెసేజ్ వస్తుంది మన మొబైల్కి, అరే అది బ్లాంకా కాదా అనేది ఓపెన్ చేస్తే తప్ప మనకు తెలియదు. సో అలా బ్లాంక్ మెసేజ్ ఓపెన్ చేసి విక్టిమ్ అయినటువంటి ఒక వ్యక్తి కథ అభిమన్యుడు. విశాల్ చాలా మంచి సబ్జెక్ట్ అనుకున్నాడు, చాలా బాగా చేశాడు. ఎందుకో అబ్బాయికి తెలుగులో పెద్ద బ్రేక్ రావట్లేదు, కానీ తమిళ్లో చేసిన అన్ని మూవీస్ మళ్ళీ తెలుగులో డబ్ అయితే మటుకు బాగానే ఆడుతున్నాయి. మరి మన డైరెక్టర్లలో లోపమా లేకపోతే ఏంటి అనేది తెలియదు, కానీ తను మాత్రం మంచి యాక్టర్. ఫేస్ వాల్యూ కొంచెం తగ్గినా బట్ యాక్షన్ పరంగా చాలా బాగా చేస్తాడు. ఈ మూవీలో ఏంటంటే ఇది మొత్తం సైబర్ క్రైమ్స్, వైట్ కాలర్ క్రైమ్ గురించిన సినిమా. వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి పెళ్లి కోసం అని చెప్పి లోన్ తీసుకుందాం అనుకుంటాడు. అవసరాని కోసం అని చెప్పి మామూలుగా ఈ లోన్స్ కావాలి అని ఇద్దరు ముగ్గురు ఎవరినన్నా బ్యాంకు వాళ్ళని మనం అడిగామనుకోండి, వాళ్ళు రిజెక్ట్ చేశారనుకోండి, ఆ రిజెక్ట్ చేసిన డేటా అంతా కూడా ఏదైనా సరే ఒక డేటా ఏదైనా ఉన్నది అని అంటే జిరాక్స్ ఆఖరికి జిరాక్స్ సెంటర్లో ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకున్నా సరే ఒక కాపీ వాళ్ళు పక్కన పెట్టుకుంటారు అని చెప్పాడు సినిమాలో. అది నిజమో కాదో మనకు తెలియకపోయినా మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఆధార్ కార్డులు లాంటివి కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు జిరాక్స్ కాపీలు. ఏముందిలే ఉత్తమ ఒక జిరాక్స్ కాపీ కదా మహా అయితే 50 పైసలు రూపాయో అంతే కదా అని చెప్పి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ని మనమే చేజేతులారా పువ్వుల్లో పెట్టి మరీ వైట్ కాలర్ క్రైమ్స్ చేసే వాళ్ళకి ఇస్తున్నట్టే లెక్క అని చెప్పాడు. ఇక విషయానికి వస్తే మొబైల్ ఆఫ్ చేసున్నా కూడా విపరీతమైన వేడిగా ఉంటే, అసలు మొబైల్ ఎప్పుడు కూడాను బ్యాటరీ తొందరగా డౌన్ అయిపోవడం, లేకపోతే ఏదైనా ఒక అన్నోన్ నెంబర్ నుంచి, లేకపోతే అసలు ఎటువంటి అక్షరాలు లేనటువంటి బ్లాంక్ మెసేజ్ వచ్చినా, ఇలాంటివన్నీ కూడాను మన మొబైల్ హ్యాక్ అవ్వడానికి సంకేతాలు అని చెప్తాడు. సో అలా అయినప్పుడు ఏంటంటే మన మొబైల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం, బీట్ బ్యాంక్ అకౌంట్స్, లేకపోతే మన దగ్గర ఉన్న కాంటాక్ట్స్, మన ఎస్ఎంఎస్, అప్పుడు ఏంటంటే మనము సపోజ్ సివివి నెంబర్ కొట్టామనుకోండి ఆన్లైన్ షాపింగ్లో కానీ దేనికైనా, ఆ సివివి నెంబర్ అప్పుడు ఒక ఓటీపీ వస్తుంది కదా, ఆ ఓటీపీ నెంబర్ మనతో పాటు ప్యారలల్గా వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది. ఆ పని అయిపోగానే వాళ్ళు ఆ సిమ్ మార్చేస్తారు. లాట్లు సిమ్ములు కొనిపెట్టుకుని నిమిషానికి ఒకటి మార్చేస్తూ మొత్తానికి అలాగా స్వైప్ చేస్తూ, ఇందులో విలన్ అర్జున్, తనని వైట్ డెవిల్ అనే పేరుతో పిలుస్తారు. మూవీ మాత్రం ఎక్కడ లూప్ హోల్స్ లేకుండా అలా పకడ్బందీగా తీసుకెళ్ళాడు. సాంగ్స్ కనుక పెట్టకపోయి ఉంటే ఇంకా బాగుండేదని అనిపించింది. సాంగ్సే కొంచెం చిన్న థ్రెట్ లాగా అనిపించింది, అవి కనుక లేకపోతే ఇంకా అద్భుతంగా ఉండేది. సో స్టోరీ ఏంటంటే, విశాలేమో మిలిటరీలో ఒక మేజరు, అతడికి యాంగరీ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, దాంతో సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్తాడు. సైక్రియాటిస్ట్ ఏమో సమంత. ఆ క్రమంలో తన లైఫ్లో కొన్ని చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ని తను యాక్సెప్ట్ చేద్దామా వద్దా అని ఆలోచించి, అంటే అప్పటి వరకు ఏంటంటే పెద్దంత పట్టించుకోడు వాళ్ళ కుటుంబంని. ఆ తర్వాత వాళ్ళ చెల్లెల పెళ్లి కోసం అని చెప్పి ఒక లోన్ తీసుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి హఠాత్తుగా ఏదైతే లోన్ శాంక్షన్ అయిందో ఆ అమౌంట్ మొత్తం మాయమైపోతుంది. దాంతో అసలు ఆ డబ్బు ఏమైందో తెలుసుకుందామని ట్రై చేస్తే దాని వెనకాల పెద్ద నెట్వర్క్ ఉందని తెలుస్తుంది. సో ఆ నెట్వర్క్ ఏంటి అని అంటే, మనకి బేసిక్గా రొటీన్లో జనాలతో ముడిపడి ఉన్న సమస్య కాబట్టి ఇది తీస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని అనుకుని ఎంచుకోవడం ఒక ఎత్తు అయితే, దాని మీద మొత్తం హోంవర్క్ చేసి సరైన అవగాహన పెంచుకుని వాస్తవిక కోణంలో దాన్ని తెరమి చూపించడం ఇంకొక ఎత్తు. మొత్తం పక్కడబంది స్టోరీ, ఎక్కడ అసలు లూప్ హోల్స్ అనేవి లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఏంటంటే సస్పెన్స్ని మెయింటైన్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలాంటి మూవీస్ తీసేటప్పుడు కొంచెం గ్లామర్ కోషంటో, లేకపోతే ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలని ఇలాంటివి ఏం లేకుండా బెస్ట్ పని చేశాడు. కథ రెండు డ్యూయట్స్ మాత్రం పెట్టాడు, అది కూడా తీసేస్తే ఇంకా బాగుండేది. స్మార్ట్ ఫోన్ అనేది మెజారిటీ ప్రజల జీవితంలో ఎంత అంతర్భాగం అయిపోయిందో, ఏదో మనంతట మనమే జేబులో ఒక కెమెరా పెట్టుకొని మరి అందరికీ చూపిస్తున్నట్టే కెమెరా, ఒక స్మార్ట్ ఫోన్ మన దగ్గర ఉన్నదంటే. ఎందుకంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎంత అంటే, మనము తెలియకుండా చాలాసార్లు వాట్సాప్లో అమెజాన్ ఒక ఫ్రీగా ఐఫోన్ ఎక్స్ ఇస్తుందంట కాబట్టి ఇది షేర్ చేయండి అనో, లేకపోతే ఇదిగో మొన్న ఈ మధ్య అయితే డీమార్ట్ గురించి వచ్చింది 2500 వౌచర్ వస్తుందని, ఇలా ఏదైనా సరే టెక్నాలజీ ఎంత ఎదుగుతోందో దానికి సంబంధించిన ప్రయోజనాలు మాత్రమే మనం చూస్తున్నాం, కానీ దానివల్ల కలిగే బ్యాడ్ అసలు వర్స్ట్ ఎఫెక్ట్స్ ఏవైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయో అవి ఇలా కూడా జరుగుతుందా నోరెళ్ళ పెట్టే రీతిలో చెప్పారు. ఒక సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తూనే మన ఆలోచన ఇంకొక వైపుకి వెళ్ళేటట్టు, అంటే దాంట్లో ఇంకా మూవీలో లీనమయ్యేటట్టు పర్ఫెక్ట్గా చూపించాడు. అసలు కొన్నైతే అంటే సాధారణంగా మనకి ఏదైనా ఒక మూవీ కథలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, అసలు ఇది మాత్రం ఛాన్స్ లేదు. అలా వెళ్త్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎస్పెషల్లీ కొన్ని ఎపిసోడ్స్ అయితే భలే ఉంటుంది, అసలు కట్టి పడేసినట్టే. అండ్ విలన్ ఎంత స్ట్రాంగ్ అయితే హీరో అంతకన్నా ఎక్కువ స్ట్రాంగ్ ఎలివేట్ అవుతాడని చెప్పి మనకి ఉన్న ఆ థియరీని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకొని హీరో విలన్ మధ్య వచ్చే సీన్స్ భలే ఉంటాయి. ఆల్మోస్ట్ ధ్రువ మూవీలాగా, అంటే ప్యారలల్గా వెళ్తూ ఉంటారు ఇద్దరు, ఎవరు అసలు పై చేయని చెప్పడానికి వీలు లేకుండా. అర్జున్ లాంటి యాక్టర్కి ఇంకా మనం అసలు పెద్దంత వంకలు కూడా పెట్టలేము. ఒక 40 మినిట్స్ మాత్రమే తెర మీద కనిపిస్తాడు అర్జున్. బట్ హీరో కంటే విలన్ పాత్రకు ఎక్కువ ఇంకా ఎలివేట్ అవుతున్నది అని అనుకునే టైంలో వాళ్ళిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. సరే, ఇంకా కొన్ని ఫ్యామిలీ ఎపిసోడ్స్ అవి కొంచెం చిరాకేసినా కూడా మెయిన్ ఏంటంటే అభిమన్యుడు ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక మంచి పాకాను పడుతుంది స్టోరీ. ఇంకా అక్కడి నుంచి సినిమా అసలు ఎక్కడ ఆగదు. అసలు సెకండ్ హాఫ్లో అయితే విపరీతమైన స్పీడ్ కథనము భలే ఉంటుంది. ఇక అసలు ఈ టెక్నాలజీ లేకపోతే ఈ వైట్ కాలర్ క్రైమ్స్కి సంబంధించిన ఏవైతే టిప్స్ ఉన్నాయో, అంటే ఇలా చేస్తారు ఇలా చేస్తారని, అవి విన్నప్పుడు మటుకు మనకి వెన్నులో ఒక రకమైన వణుకు వస్తుంది. బాబా ఇలా జరుగుతుందా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అన్నంత భయం వేస్తుంది. అంతలా మనల్ని ఆ గ్రిప్పు తీసుకుంటాడు. అందుకే నేను చెప్పింది ఆ సినిమా చూసిన తర్వాత అకౌంట్లో ఎంత ఉన్నాయి, ఏంటి, ఏమొచ్చింది, ఏమైనా కాల్స్ వచ్చినాయా, ఎక్కడి నుంచి అయినా మిస్డ్ కాల్ వస్తే ఆపేసి ఫోన్ వచ్చినప్పుడు మనం లిఫ్ట్ చేస్తే హలో హలో అన్న వినపడదు. ఆ తర్వాత ఫోన్ పెట్టేశాక వెంటనే హ్యాక్ అవుతుందంట. అలాగే బ్లాంక్ మెసేజెస్, అలాగే ఏదైనా బ్యాంక్స్ నుంచి వచ్చే కాల్స్ కానీ అవి కానీ లేదు. అసలు ఇది అది అని లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్నది అంటే మీరు యూఆర్ వాచ్డ్ ఎవ్రీ టైం, మీరు మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు గమనిస్తూ ఉన్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని భలే చక్కగా చెప్పాడు. అందుకే నాకు ఆ మూవీ బాగా నచ్చింది. కుదిరితే మీరు కూడా చూడండి, ఆల్రెడీ చూసేసుంటే సూపర్. ఇదండి ఇవాళ చిత్రం భళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం భళారవి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మేము ముందు ఉంటాం. అన్నట్టు రేపు శనివారం మరి విక్రమార్క కథలు ఆపి మనము ఫ్రెంచ్ తర్వాత మిగిలిన అంటే యూరోప్లో మిగతా కంట్రీస్కి సంబంధించిన కొన్ని వివరాలు చెప్పుకుందామని అన్నాను కదా. ఎందుకంటే నేను ఈ లాఫ్ మ్యూజియంకి వెళ్ళినప్పుడు ప్యారిస్లో, అక్కడ ఒక్కొక్క కళాఖండం చూస్తుంటే నిజంగా అసలు కొన్నైతే గూజ్ బంప్స్. నిజంగా అంత పెయింటింగ్స్ కానీ స్కల్ప్చర్స్ కానీ నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ అన్నట్టున్నాయి. సో మరి దాని ప్రతి ఒక్క పెయింటింగ్ వెనక, ప్రతి ఒక్క స్కల్ప్చర్ వెనక ఎంతో కథ ఉంది. ప్రతి ప్యారిస్లో చూసిన ప్రతి ఒక్క విగ్రహం వెనక దానికి కథ అంటే హిస్టరీ ముడిపడి ఉంది. బట్ ఆ హిస్టరీని నేను హిస్టరీ క్లాసులో లెక్చరర్లా కాకుండా ఒక మంచి స్టోరీ టెల్లింగ్గా చెప్దామనుకుంటున్నాను. ఏమంటారు, మరి రేపు మీరు సిద్ధమేగా? ఓకే, వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతానికి దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భళారవి విచిత్రం కార్యక్రమం. జూన్ 15, 2018 ఎపిసోడ్ పునఃప్రసారం.
My media, the voice of India. My media, the voice of India.
My media, the voice of India. ఇది భారతీయ స్వరం.